మనకు వారు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠనామంలో కాలపు శుభాలు తెలియజేస్తున్నాను. చూడరా, మరి ప్రభు యొక్క కృపలో ప్రారంభించబడ్డ ఎస్ఎస్జ సహవాసాన్ని బలపరచడానికి మరి ప్రతి సండే మినిస్టర్ పెట్టుకుని బయటకు వెళ్ళడం వల్ల అది అదే కాలపు సమయంలో మీతో వాక్యం పంచుకోవడానికి కొంత గ్యాప్ వచ్చింది. మనం అంతకుముందు దినాల్లో ప్రతి ఆదివారం కూడా యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఉపమానాల మీద ధ్యానాలు ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా మరి మనం ఈ మత్తయి 25వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఆయన బోధించిన ఉపమానాలు అనుమతిస్తున్న ప్రభు నిర్వాహకుడు, అలాగే అభివృద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అలాగే గొర్రెలు మేకల ఉపమానాలు మనం అలాగే మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలాంటి ఉపమానాలు ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత ఇదే మత్తయి సువార్తను ఆధారం చేసుకొని ఇక్కడ తను చాలా విషయాలు ఉపమాన రీతిగా బోధించారు. అందులో మొదటి ఉపమానంగా విత్తనాల ఉపమానాన్ని మనం ధ్యానం చేసాం. తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఉపమానాల మీద మనం ధ్యానం చేసినప్పుడు ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 30వ వచనాల వరకు ఆ గోధుమలు గురువుల ఉపమానాలను కూడా ధ్యానం చేశాం. ఎవరైతే నోట్స్ రాసుకుంటున్నారో మీకు ఇవన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మరలా ధ్యానం చేయడానికి, మీరు ఇతరులతో పంచుకోవడానికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని ఒక మారు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే నోట్స్ ఎప్పుడైతే మనం రాసుకుంటున్నామో నిద్ర నోట్లు కూడా మనల్ని ఆవరించకుండా చెంపుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దయచేసి వివేకాన్ని ఆశతో ప్రభు దగ్గరకు వచ్చి నిద్రపోయి పొట్టి చేతితో వెళ్ళిపోవటం మరి అపవాదికి ఆ విజయం మనకి అపజయం కలుగుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో చురుకుగా ఉండటం మంచిదని జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. మనం పై ఉపమానం గత వారం ధ్యానం చేసిన ఉపమానంలో 25వ వచనంలో మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురువులు విత్తిపోయాను నిద్రపోతామంటే చాలా ప్రమాదం. ప్రాముఖ్యంగా ఆత్మీయ నిద్ర, ఆత్మీయ నిర్లక్ష్యం, ఆత్మీయ నిర్లక్ష్యం, ఆత్మీయ సోమరుపోతానం అపవాది పనిచేయడానికి కారణమవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. సరే, మరి ఈ రోజు మనం ధ్యానం చేయాల్సిన ఉపమానం ఆవగింజ ఉపమానం అంటారు. దీని వాడుకలో ఆవగింజ ఉపమానం అంటారు. అన్న ఒక రాజ్యాన్ని ఆయన ఆవగింజతో పోలుస్తా ఉన్నారు 31వ అధ్యాయం 32వ వచనంలో. సరే, ఎందుకు ఆవగింజతో పోల్చారు? ఆవగింజతో పోల్చడం అన్నది మనల్ని ఆలోచించేయాలి. కానీ ఏంటంటే ఆవగింజ చాలా చిన్నది, చాలా చిన్నది. ఆ చిన్న గింజతో పోలుస్తున్నాడు. అయితే చిన్న గింజ అని మీరు అనుకోవద్దు. మనకు బాగా తెలిసిందంటే మర్రి విత్తనం, మరి మర్రి చెట్లు మనకు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని మనం అంటాం. మర్రి విత్తనం చాలా చిన్నదైనా అది తిరిగి పెద్దదైతే మహావృక్షం అవుతుంది. అది అనేక పక్షులకి, జంతువులకి, మనుషులకు కూడా ఆశ్రయం అవుతుందని మనం మాట్లాడతాం. అయితే మరి అక్కడున్న పరిస్థితిని బట్టి, కాంటెక్స్ట్ ని బట్టి ప్రభు విత్తనాల్లో చాలా చిన్న విత్తనమైన ఆవగింజను ఆయన తీసుకుని మాట్లాడుతున్నాడు. ఆవగింజ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అయితే ఆవగింజ మొలకి చెట్టు అయితే అది 15 అడుగుల కంటే ఎత్తుగా పెరిగి అది కొమ్మలైతే పక్షులకి ఆశ్రయంగా ఉంటుంది అన్నది ఇది నెట్లో మస్టర్డ్ సీడ్ మస్టర్డ్ ట్రీ అని కొడితే మీకు తెలిసిపోద్ది. ఆయన ఎందుకు ఆవగింజ కోసం మాట్లాడాడు, ఎందుకు దానిలో ఉన్న సారాంశం ఏంటో మనకు అర్థమవుతుంది. సరే, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలో ఈ 31వ వచనంలో పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవు విత్తనములు ఎన్నిటిలో చిన్నదే అన్నాడు. విత్తనములు అన్నిటిలో చిన్నదే. కాబట్టి పరలోక రాజ్యం ఎలాంటిదంటే ఆవు గింజ అని పోల్చాడు కదా. అలా పోల్చడం వెనకాల ఉద్దేశం మనకి ఆత్మీయ విషయాలు, పరలోక రాజ్య విషయాలు భౌతిక నేత్రాలకి వాటి ప్రారంభం చిన్నగానే ప్రారంభమవుతుందని వాక్యం సాధిస్తుంది. చిన్నగానే ప్రారంభమవుతుందని వాక్యం సాధిస్తుంది. అయితే దాని కొనసాగింపు కానీ దాని ముగింపు కానీ చాలా స్థిరీగా గ్రోత్ ఉంటుంది, చాలా ఆశాజనకంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నది ప్రభు ఉపమానంలో ఆయన బోధన సారాంశంగా మనం చూడగలం. అవి విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చెట్టును. ఇక్కడ 33 వచనం కూడా దీనికి రిలవెంట్ గా ఉంటది. మనం తర్వాత ధ్యానం చేద్దాం కానీ 33లో మరొక ఉపమానం మాట్లాడారు. ఏమంటారైనా ఆయన మరి కుటుంబాన్ని వారితో చెప్పను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతే పిలిచి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అంటాడు. రంగు అన్నాడు, మనం దీన్ని మన భాషలో మాట్లాడుకుంటే పాలు పెరుగుగా మారడం, దానికి తోడు పెట్టాలి, పేర పెట్టాలంటాం కదా. ఎంత వేస్తాం పాలలో పెరుగు చుక్క, ఒక చుక్క 2 చుక్కలు కొంచెమే, తెల్లారేసరికి పాలన్నీ పెరిగైపోతాయి. పరలోక రాజ్యాన్ని ఆయన చిన్న విషయాలతో మాట్లాడాడు. కొంచెము పులిసిన పిల్లితో పోలుస్తున్నాడు, చిన్న ఆవ గింజతో పోలుస్తున్నాడు. పై కుమారాలు ఈ 13 అధ్యాయంలో మొదటి కుమారం విత్తుగోని కుమారం. విత్తుగోని కుమారంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే నిరాశ కనిపిస్తుంది. 4 రకాల నేలలు, 4 రకాల నేలల్లో మొదటి నేల ద్రవ పక్కన విత్తబడ్డవారు పలిచరా లేదు. 2 నేల రాతి విత్తనం, రాతి నేలలో విత్తబడ్డ విత్తనం అన్నాడు. వారు ఏమన్నా పండించారా? లేరు. 3 నెల నీళ్ళ కంపంలో నీళ్ళ చుట్టూ విత్తబడ్డవారు, వారేమైనా ఫలించారా? లేరు. ఎవరు ఫలించారు? మంచి నేలను విత్తబడ్డవారు ఫలించారు. అంటే 4 రకాల నేలల్లో రుంతులు నిష్ఫలమైపోయింది, ఫలాలు లేవు, నిరాశే, అపజయమే. ఒకవంతు మాత్రమే ఫలించారు అన్నాడు. పైగా ఈ విత్తువాల కుమారంలో మనం ఏం చూసామంటే పక్షులు వచ్చి విత్తనాలు ఎత్తుకునిపోయి అన్న మాట ఆయన ద్రవ పక్కన విత్తబడ్డ విత్తనం కోసం మాట్లాడాడు. ఆ పక్షి ఎవరనుకున్నావు? సాతాన్. అప్పుడు అది పరలోక రాజ్యాన్ని వాడు చేస్తున్నట్లుగా, పరలోక రాజ్యపు కార్యాన్ని అటగిస్తున్నట్లుగా, వివరిస్తున్నట్లుగా, అవు అతడి మనల్ని ఊడిస్తున్నట్లుగా మొదటి కుమారం మనకు జ్ఞాపకం చేస్తుంది. 2 కుమారంలో గోధుమలు గురుగుల కుమారంలో కూడా మనం ఇలా చదువుతాం, అపవాదే మరలా వచ్చేసాడు, వాడే గురుగులు ఇచ్చేసాడు, వాడే మరలా ఆ పరలోక రాజ్యాన్ని పాడు చేస్తున్నాడు. మనం ఆ గురువుల్ని పెలగించేమా ప్రభు అంటే వద్దొద్దు, ఇదాంతో వారిని కలిసి ఎదగనియండి అన్నారు. కాబట్టి అక్కడ కూడా అపవాది యొక్క ప్రభావం బలంగానే కనబడుతుంది. కాబట్టి ఒకటే మొదటి కుమారంలో 3 నేలలో ఒక వంతే ఫలించింది, 3 ఫలించలేదు. గోధుమలు గురుగుల కుమారంలో మినిమం 50% గోధుమలు, 50% గురుగులు. ఎందుకంటే అపవాదం వచ్చి విత్తుకొని పోయాడు. కాబట్టి ఇక్కడ కూడా నిరాశ కనబడుతుంది. అయితే ఈ రాత్రి ఈ ఉదయకాలం మనం చదువుకుంటున్న ఈ ఆవుదిన ఉపమానం మాత్రం మనల్ని ప్రోత్సహించే ఉపమానం. ఇటువంటి ఉపమానంలో నిరాశ కనబడింది, యోగులు గురువులు ఉపమానంలో కూడా నిరాశ కనబడుతుంది. సాతాను బలంగా పనిచేస్తున్నాడు. అయితే ఒక ఆలోచించి ఉపమానంలో సాతాను కనబడదు. ఇక్కడ ఆ దేవుని రాజ్యం యొక్క గొప్పతనం కనబడుతుంది. నిరాశపడడానికి ఏమాత్రం చోటు లేకుండా మన కురుకురికి ప్రోత్సహించే అనేక మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అయితే మనం ఒకవేళ నిరాశ పడాల్సి వస్తే దాని దిగులిని చూసి మనం నిరాశ పడతాం. దాని దిగులింది ఎంత, ఆ అవధింది ఎంత. ఆవధింది ఏమైనా పెద్ద విత్తనం అంటే చాలా చిన్న విత్తనం. అది విత్తనాలన్నింటిలో చిన్నది అన్నాడు కదా. పరలోక రాజ్యం అలాగే కనబడుతుంది. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడ్డ కొన్ని ప్రవచనాలు మనం చదువుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడ్డ కొన్ని ప్రవచనాలు మనం చదువుకోవాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము మొదటి వచనం. యెషయా మొగ్గు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును అన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించిన కోరిక ప్రవచనం. ఇక్కడ ఎలా పోల్చడాయని చిగురు అన్నాడు, అంకురం అన్నాడు. చిగురు ఎంత ఉంటుంది, చాలా చిన్నది కదా. అంకురం ఎంత ఉంటుంది, అంకురం అంటే ఆ చిన్న ముగ్గే, చిన్న మొలక ప్రారంభం అవుతుంది, దాని అంకురం అంటా. ఏమన్నాడు, ముద్దు చాలా పెద్దది, ఆ ముద్దు మీద చిన్న చిగురు అన్నాడు. ఎంత చిన్నదే కదా. వేరు చాలా పెద్దది, ఆ విస్తారమైన వేరులో నుంచి ఒక చిన్న అంకురం అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన ప్రవచనాలు. ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదువుకుందాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో నిలిచిన మొక్క వలెను అతడు ఆ నీట తిరిగెను. ఏమన్నాడు అండి, లేత మొక్క, చెట్టు కాదట, మొక్కల్లో కూడా లేత మొక్క అన్నాడు. తర్వాత ఎందుక భూమిలో నిలిచిన మొక్క అన్నాడు. మొక్కతోటే ఆయన ప్రస్తావిస్తున్నాడు. తర్వాత 3వ వచనంలో అన్నాడు, అతడు ధృవీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడు అన్నాడు. ఆయన ఆ కిందకు వచ్చేసరిగా 3వ వచనంలోనే అతడు ధృవీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన ఎలా కనిపించాడు, ఎలా గొప్ప కనిపించాడా, రాజుగా కనిపించాడా, ఏదైనా ఆ గొప్ప నాయకుడిగా కనిపించాడా, గొప్ప జీసస్తుడిగా కనిపించాడా, గొప్ప వంశానికి చెందినవాడు కనిపించాడంటే లేదు. ఎలా ఉన్నాడట, ఎండిన భూమిలో మొలిచిన చిన్న మొక్క, చిన్న మొక్క. మనుషుల వలన విసర్జింపబడ్డాడు, మనుషుల వలన ధృవీకరింపబడ్డాడు. ఎన్నిక చేయడానికి ఆయన వద్ద ఏం కనిపించలేదు. అందుకే ఆయన జనం ఎలా కనబడుతుంది, అదేమన్నా గొప్పరా, బెత్తలేము బెత్తలేము, ఏమైనా గొప్పరా. చాలా కుగ్రాము యోధానే మనకి అంత ఎన్నిక లేని ప్రాంతం అది. యెరూషలేము ఉంది కాబట్టి యోధ కొంచెం వెలుగులోకి వచ్చింది, కానీ యెరూషలేము లేకపోతే ఆ యోధ ప్రాంతం ఏమైనా ఒక ప్రాంతమా, అదేమన్నా చెప్పుకోవడానికి విశేషం ఉన్న ప్రాంతం అంటే అదేం లేదు. అందులో యోధా దేశంలో ఉన్న గ్రామాల్లో ఈ బెత్లెహేముని మేక 5:2 ఏమంటాడు, ఆ బెత్లెహేము ఎస్సత యూదా ప్రధానులలో మీరు ఎంత మాత్రము ఎన్నికైనదారు కాకపోయినా నా ప్రజలను ఏలువాడు మీలో నుంచే వస్తాడు అన్నాడు. ఎక్కడి నుంచి రావాలి, రోమపట్నం చాలా పేరు కలిగిన పట్నం, గ్రీసు పట్టణం చాలా పేరు కలిగిన పట్టణం. ఆయన మెట్రోపాలిటన్ సిటీస్ లోను ఆయన అర్బన్ ఏరియాల్లోను ఆయన ఇల్లికి ఉన్న ప్రాంతాల్లోనూ పుట్టింటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఫలానా ప్రాంతం అని చెప్పుకోవడానికి ఏమైనా ఎక్కడి నుంచి వచ్చామంటే ఫలానా పల్లెటూరు అంటే పైనుంచి కింద దాకా చూసి పల్లెటూరు బంధు అంట. ఆంధ్రాలో అన్ని జిల్లాలకన్నా బాగా చిన్న చూపు చూసిన జిల్లా ఏదంటే శ్రీకాకుళం. ఎక్కడి నుంచి వచ్చామంటే నేను శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం అంటే చిన్న చూపు. అట్లా కాకుండా విశాఖపట్నం సిటీ, విజయవాడ సిటీ, హైదరాబాద్ సిటీ, మద్రాస్ సిటీ, బెంగళూరు సిటీ అంటే అది వేరే. ఆయన జన్మం ఎక్కడ చిన్న కుగ్రహం. ఆయన జన్మించింది ఎవరికి? ఆయన జన్మించింది ఎవరికి? పిల్లోడు బర్త్డే ఘనంగా చేయలేనంత దయానీయ స్థితి. అవల రిలీజియస్ రిచువల్స్ మతపరమైన కార్యక్రమాలు చేయాలి, సున్నతి కార్యక్రమం చేయాలి. ఆ సున్నతి కార్యక్రమం చేయడానికి మందిరానికి వెళ్ళినప్పుడు దేవునికి కానుక ఇవ్వడానికి వారు గురిని కానీ నాకపోతులు కానీ కొన్ని స్తోమత లేక రెండు గువ్వల్ని వారు అర్పణగా ఇచ్చారు. అవి వారి ఆర్థిక స్థితిగతులు. అతను ఒకరేంది వాడు ఆమె భేదరాలు తల్లిదండ్రులు నడిచిన గొప్పగా ఉందంటే లేదు లేదు, చాలా చిన్న తల్లిదండ్రులు. కొన్ని యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసిన ప్రాంతాలు ఎలాంటి ప్రాంతాలు? ఎలాంటి ప్రాంతాలు? ఇల్లికి లేని ప్రాంతాల్లో ఆయన పనిచేశాడు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన శిష్యులు ఎలాంటి వారు? వాళ్ళేమైనా స్కాలర్సా? వాళ్ళేమైనా బాగా చదువుకున్నవారా? వాళ్ళేమైనా గొప్పవారంటే ఏమేమి ఏం లేదు. పాండిత్యం లేనివారు, చదువు లేనివారు, చేపలు పట్టుకునేవారు, సుంకర్లు చాలా చిన్నవారు. యేసుక్రీస్తు ప్రభు మరణం ఏదైనా గొప్ప మరణమా? అబ్బో ఆయన 120 సంవత్సరాలు పూర్ణ ఆయుష్ బ్రతికడం చెప్పడానికి లేదు. 30 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం ఏం లేడో తెలియదు, హైడ్ అయ్యన్నాడు. 30 సంవత్సరాల వయసులో బయటకు వచ్చాడు. 3.5 ఇయర్స్ మినిస్ట్రీ అంటే 3.5 ఇయర్స్ ఆ చిన్న పాట మినిస్ట్రీలోనే పట్టుకుడిపోయాడు. ఆయన్ని తెలిసిన తప్పే లేదు, కానీ అన్యాయపు తీర్పు ఇచ్చారు, సిలువ కప్పు చెప్పారు. ఘోరమైన సిలువ మరణం. ఇద్దరు దొంగల మధ్య ఒక దొంగ అన్నట్లుగా ఆయన చిత్రీకరించి ఆయన మరణం. ఏం గొప్ప ఉంది? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక ఆవు గింజ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో, ఈ లోకంలో మిగతా గొప్ప గొప్ప సంగతి ఏదో మనం మాట్లాడుకున్నా యేసు ఎలా కనిపించారంటే ఒక చిన్న ఆవు గింజలా కనిపించాడు. బిగినింగ్ ఎలా ఉందంటే అదే ఆ బిగినింగ్ చూసే చాలా మంది ఐదవ సహోదరులు యేసు విషయంలో అభ్యంతరపడుతున్నారు. ఎందుకంటే ఏముంది గొప్ప? ఏముంది గొప్ప? వంశమా? ఆస్త? అధికారమా? రాజ్యమా? అది ఏమీ లేవే. ఎందుకు ఆయన వైపు నేను చూడాలి అని అభ్యంతర పడుతున్నారు. ఆయన ఎవరంటే చిన్న ఆవు గింజలా కనిపించాడు. యేసుక్రీస్తు ప్రభు అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థాపించబోతున్న రాజ్యాన్ని గురించిన ప్రవచనం ఒకటి రాయబడింది. ఎక్కడ? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చదువుకోవాలి. 2వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే అక్కడ గొప్ప గొప్ప రాజ్యాల నుంచి దర్శనం. ఆ రాజ్యాన్ని ఏమని పోల్చారంటే బొబులూను రాజ్యాన్ని ఏమో బంగారు శిరస్సుతో పోల్చారు. బొబులూను రాజ్యాన్ని బంగారు శిరస్సుతో పోల్చారు. 32 చూస్తే ఆ ప్రతిమ యొక్క శిరస్సు నేడు బంగారు మయమైనది అన్నాడు. బంగారు ఏమి సింబాలిక్ అంటే దానికి అది సువర్ణ యుగము అంటాం కదా, అది సువర్ణ యుగము అంటాం కదా. అట్లాగే ఈ రాజ్యం సువర్ణంతో పోల్చబడింది. తర్వాత దాని రొమ్ములు, భుజములు వెండివి, దాని తొడలు ఉదరములు ఇత్తడివి అన్నాడు. దాని తర్వాత కొంచెం వాల్యూ పరంగా తక్కువ వాల్యూ, కానీ దాని ఏమంటారు దాని ఆ బలం పరంగా బంగారం కంటే ఏ బలం ఉంది? బంగారం కంటే వెండే గట్టిది. దాంతో మెడోపెర్షియా కింగ్డమ్ మాది పార్సిక సామ్రాజ్యాన్ని పోల్చాడు. తర్వాత 33వ వచనంలో దాని మోకాళ్ళు ఎనపది, దాని పాదములో ఒక భాగము ఎనపది, ఒక భాగం మట్టిది అన్నాడు. ఎంత వివరణ మీకు, 4 రాజ్యాలకు ఇచ్చిన వివరణ. ఆ తర్వాత వచనాల్లో ఆయన ఇచ్చాడు. తర్వాత వచనాల్లో ఆయన ఏ రాజ్యం కొరకు ఏం మాట్లాడుతున్నాడు అక్కడే రాయబడింది వివరణ. 38లో అంటాడు ఆ తానే ఆ బంగారు సిరిసు. 39లో అంటాడు దాని ఈ తర్వాత అమరొక రాజ్యం లభిస్తుంది, అది ఎక్కడ వంటిది అన్నాడు. 40వ వచనంలో 4వ రాజ్యము అన్నాడు, అది ఈ ఇనుము వల్లే బలముగా ఉండును అన్నాడు. అంటూ అన్ని రాజ్యాలు బబులోను రాజ్యం బంగారం అన్నాడు. నాది రాజ్యం అది ఆ వెండి, ఆర్థిక రాజ్యం అది ఇతరి, అది రోమా సామ్రాజ్యం అది ఇనుము, చాలా గొప్పగా పోల్చాడు. దేవుని రాజ్యం, దేవుని రాజ్యాన్ని ఏమి పోల్చాడు? 35వ వచనంలో ఇలా అంటాడు, అంతట ఆ ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచిబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చుకొని దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను, ప్రతిమని విరగొట్టిన ఆరాయి అన్నాడు. పైన 34లో చేతి సహాయం లేక తీయబడ్డ ఒక రాయి అన్నాడు. చెప్పండి, రాయికున్న విలువ ఎంత? బంగారుకున్న విలువ ఎంత? రాయికున్న విలువ ఎంత? వెండికి, ఇత్తడికి, ఇనుముకున్న విలువ ఎంత? రాయికి ఏ విలువ ఉంది? ఏ విలువ లేదు, ఏ విలువ లేదు. ఆ రాయి ఎవరంట? క్రీస్తు యేసే మూలక తల రాయి అంటాడు. ఆయనే రాయి, ఆయన దేంతో పోల్చబడ్డాడు? రాయి ప్రారంభంగా ఉంది, ఎన్నికి లేనిది, ఎన్నిక లేని. అయితే 35వ వచనం చివరి మాట ఇలా అంటాడు, ప్రతిమని వెలుగొట్టిన ఆ రాయి సర్వ భూతలమంత మహా పర్వతం. రాయి పర్వతం అన్నాడు. మనం చదువుకున్న ఉపమానంలో ఆవగింజ మహావృక్షము అంటాడు. ఆవగింజ దాని ప్రారంభం, వృక్షం దాని ముగింపు. అలాగే దేవుని రాజ్యం యొక్క ప్రారంభం చిన్న రాయి, దాని ముగింపు మహాపర్వతం అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన శ్రేష్టమైన మాట ఈరోజు ఆత్మీయ జీవితానికి ఎలా కనిపిస్తుంది అంటే అంత కలర్ఫుల్గా ఏమి ఉండదు, ఆత్మీయ జీవితం అంత లాభదాయకంగా కూడా ఉండదు. లోకంలో ఇదే సమయాన్ని లోకంలో పరిగెడుతున్నారని చూస్తే వాళ్ళు గ్రోత్ మన కళ్ళని కనబడతా ఉంటుంది. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము అవన్నీ ఉంటాయి. అక్కడ ఇక్కడేముంటాయి? రాళ్ళు దెబ్బలే, రాళ్ళు దెబ్బలే అంటే అంటున్నాడు. అయితే నువ్వు పరలోక సంబంధం అయితే మనం అన్ని విషయాలు ఏం చేస్తామంటే లాంగ్ రన్ ఆలోచిస్తాం. ఇప్పటికిప్పుడు బాగుండమే కాదు, ఇది మళ్ళీ ఉండాలిగా, ఇది చివరిదాకా రావాలిగా. ఎందుకు ఆ ప్రైవేట్ ఉద్యోగం కన్నా గవర్నమెంట్ ఉద్యోగానికి మనం తయారు చేస్తాం? గవర్నమెంట్ ఉద్యోగం కన్నా ప్రైవేట్ ఉద్యోగంలోనే ప్యాకేజ్ బాగుంటుంది, శాలరీ బాగుంటుంది. అయితే ఎప్పుడు ఊపిపోద్దో తెలియదు, ఎప్పుడు చీటీ చిరిగిపోద్దో తెలియదు, ఎప్పుడు చీటీ చింపి చేతులు పెడతారో తెలియదు, ఏ సెక్యూరిటీ ఉండదు. కనుకనే మనం ఏమనుకుంటున్నామంటే ఈ రోజు తక్కువ జీతం వచ్చిన తర్లేదు, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి బెటర్ గో ఫర్ గవర్నమెంట్ జాబ్ అంటాం కదా. కాబట్టి పిల్లరా, ఆ ఆత్మీయ విషయాలు ఎలా ఉంటాయంటే పరలోక రాజ్యం ఎటువంటిది అంటే ఈ రోజు మీకు అదేదో గొప్పగా కనబడదు. ఎలా కనబడుతుంది? చిన్నది, చాలా స్మాల్, చిన్న ఆవగింజ, చిన్న రాయి, చిన్న ఆవగింజ, చిన్న రాయి. అయితే ఇది మరణంతో ఆగిపోయేది కాదు, మరణం తర్వాత కూడా ఆగిపోయేది. ఇది ఇప్పుడు చిన్నదే కానీ రేపు ఇదే మహాపర్వతం. ఇది ఇప్పుడు చిన్న ఆల్గడ్డి కానీ రేపు ఇదే మహావృక్షం. ఏదైతే నువ్వు లోకంలో చూసి ఈరోజు బంగారంగాను, ఈరోజు వెండిగాను, ఈరోజు ఇత్తడిగాను, ఈరోజు ఇనుముగాని కనిపిస్తున్నాయో రేపు మరణం దగ్గర మట్టి. మట్టి దాని విలువ ఎంత? జస్ట్ డస్ట్ అంటాడు. మానవుడు మరణం దగ్గర దుమ్ము దుమ్ముగా, మట్టి మన్నుగా, అంతే అంతే. ఎంత ఉన్నా సరే మట్టిలోకి పోవాల్సిందే, ఎవరైనా సరే మట్టిలో కలిసిపోవలసిందే అన్న మాట దగ్గర రేపు ఎలా ఉంది అంధకారం, రేపు ఎలా ఉంది దుఃఖం, రేపు ఎలా ఉంది నష్టంగానే ఉంది. కానీ పరలోక రాజ్యం అలాంటి కాదు. రేపు ఎలా ఉంటుంది మహావృక్షం, రేపు ఎలా ఉంటుంది గొప్ప పర్వతం, రేపు ఎలా ఉంటుంది గొప్ప లాభం. ఈరోజు నీకు ఎలా కనిపిస్తుంది కానీ రేపు నువ్వు ధన్యుడిగా ఉంటావు. అందుకనే పరలోక రాజ్యం గురించి విషయాలు ప్రభు మనకు మాట్లాడుతూ మనల్ని వారు ప్రోత్సహించడానికి పురుకొనుకోవడానికి ఆయన ఆవిడితో పోల్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రారంభం ఎలా ఉంది? అది ఆవిడిందులాగా ఉంది. సంఘం యొక్క ప్రారంభం ఎలా ఉంది? అది ఆవిడిందే. సంఘం యొక్క ప్రారంభం ఎలా ఉంది? ఆవిడిందే. ఎంతమంది ఎంతమంది ప్రారంభం? 120 మెంబర్స్ మేడ గదిలో. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మేడ గదిలో దేవుని రాజ్యం యొక్క సంఖ్య ఎంత? జస్ట్ 120. 120 మంది గొప్ప ఫిగర. ప్రపంచంలో కోట్ల ప్రజలు ఉంటే ఈ 120 ఏపాటిది? ఎంత చిన్నదో కదా, ఎంత చిన్నదో కదా. అయితే దాని యొక్క గ్రోత్, దాని యొక్క వృద్ధి, దాని యొక్క వైభవం ఎంత స్థిరంగా కనిపిస్తుంది అంటే అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41 మనం చదివితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ బాప్తీసం పొందిన వారు ఎంతమంది? అట ఆ దిన ముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిది. ఒక్క రోజులో 3,000 యాడ్ అయిపోయారు. ఒక్క రోజులో 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. చిన్న ఆవిడ ఎంత త్వరగా విస్తరిస్తుందో చూడండి. అదే అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. 5,000 2వ అధ్యాయంలో 3,000, 4వ అధ్యాయంలో 5,000గా మనం సంఖ్య చూస్తున్నాం. ఎందుకు వెళ్తే 6వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనం ఇలా రాయబడింది, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించి చిన్నప్పుడు అన్నాడు. చిన్న సహవాసం, చిన్న సంఘం ఎలా విస్తరిస్తూ వెళ్ళిపోతుందో. 7వ వచనం చూడండి, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. మరియు యాజకులు అనేకులు విశ్వాసములకు లోబడిది. అది దేశాన్ని ప్రభావితం చేసేసింది. యెరూషలేమును ప్రభావితం చేసేసింది. యెరూషలేములో ఉన్న ఈ మత నాయకులు యాజకులు కూడా ప్రభావితం చేసేసింది. 3,000, 5,000, 4,000 యెరూషలేము పట్టణం అంతా అన్నట్టుగా అది విస్తరించుకుంటూ పోతుంది. 9వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందించును. సమాధానం కలిగి ఉండేను అన్నమాట ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి యూదయ ఒక ప్రాంతం అయిపోయింది, గలిలయ మరొక ప్రాంతం, సమరయ మరొక ప్రాంతం, అవి దేశాలు. దేశాలు ఎంత చిన్న ప్రారంభమో అయితే నేడు ఎంత గంభీరంగా విస్తరిస్తుందో మాట్లాడుతున్నాడు. తర్వాత అపొస్తలుల కార్యాలు 2:21 చదివితే, అపొస్తలుల కార్యాల గ్రంథం 21:20 చదివితే వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, విశ్వాసులు వేలకు వేలు లక్షలకు లక్షలు. ఈరోజు ఆ యొక్క దేవుని రాజ్యానికి అసూచనగా ఉన్న సంఘం యొక్క పరిస్థితి ఏంటి? సంఘం లేని దేశం ఏది? సంఘం లేని ప్రాంతం ఏది? అన్ని ప్రాంతాలకి, అన్ని ఖండాలకి, అన్ని దేశాలకి మారుమూలకు కూడా దేవుని రాజ్యం విస్తరించింది. దేవుని రాజ్యం విస్తరించింది. రిలీజియస్ గా ప్రపంచ మతాల జాబితాకి వెళ్ళినా క్రైస్తవ్యం టాప్ 1 ప్లేస్ లో ఈరోజు మనం చూస్తున్నాం. అయితే దీని ప్రారంభం ఎక్కడ? దీని ప్రారంభం ఎటువంటిదంటే ఎక్కడో చిన్న కుగ్రామం బెత్లెహేము. దీని ప్రారంభకుడు ఎవరు అంటే ఎన్నికు లేని చిన్న మొక్క, ఎన్నికు లేని చిన్న అంకురం, ఎన్నికు లేని చిన్న ఆవగింజ, మరి ఈరోజు మహావృక్షం. ఈరోజు సర్వభూతలమంతా పెద్దదే. ఈరోజు సర్వభూతలమంతా పెద్దదే. కాబట్టి పిల్లరా, లోక విషయాలు ఈరోజు మీకు అందంగా కనిపించవచ్చు, మేలుగా కనిపించవచ్చు, గొప్పగా కనిపించవచ్చు. పరలోక విషయాలు ఈరోజు మీకు చిన్నగా కనిపించవచ్చు, మీకు ఆ చూడడానికి పెద్ద అందంగా ఉండకపోవచ్చు. కానీ రేపు దేనించేది? రేపు ఇదే రుచి చెందేది. రేపు దీన్ని బట్టే నువ్వు గమ్యుడివా లేకపోతే దౌర్భాగ్యుడివా అన్నది డిసైడ్ అయ్యేది దీన్ని బట్టే. కాబట్టి రాజ్య సంబంధముగా దేవుని బిడ్డలుగా, మనోనేత్రాలు వెలిగించబడ్డవారుగా, ఆత్మ సంబంధులుగా మనం ఈ మాటను ప్రభు మనసు మన ఆత్మీయ జీవితాన్ని పురిపంపాలి. మన సమయం దేవు కొరకు ఆ చిన్నదానికోసమే, మనం కాకుండా దేనికోసం ఆ చిన్నదానికోసమే. ఏ లాభం దీనివల్ల? ఏమైనా రూపాయి వస్తుందా? ఏమైనా లాభం వస్తుందా? ఏమైనా పేరు వస్తుందా? ఏమి రాదు. ఇప్పుడు ఏమి రాదు. రేపు నిత్యత్వంలో గొప్ప పేరుతో, నిత్యత్వంలో బహుమానం, నిత్యత్వంలో నిలిచేది, నిత్యత్వంలో అక్కడ మాత్రమే మనం ఇదంతా దాచుకోగలుగుతాం, దాన్ని చూడగలుగుతాం. ఆ పరలోకం దాని వైభవాన్ని బయటపరిచినప్పుడు మనం నిజంగా నెత్తిని చెంగేసుకుని ఏడుస్తాం, నేనెంత కూర్చున్నావు, నేనెంత అమాయకున్నావు, ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం ఈ రాజ్యంలో ప్రవేశం సంపాదించుకున్నాను, అంత గొప్ప రాజ్య ప్రవేశం ఉచితంగా నాకు వచ్చినప్పుడు నేను అన్నాను ఇది అంటరాని అంటరాని కులానికి చెందిన మతం, ఇది ఇంగ్లీష్ వారి మతం, ఈ దేవుడు అంత అట్రాక్టింగ్ గా లేదు, అన్ని సిరి సంపదలేవి కనిపించట్లేదు అని అజ్ఞానంగా అమాయకత్వంతో త్రోసిపుచ్చాను, ఉమీకరించాను. ఈరోజు అది గ్లోరియస్ కింగ్డమ్ గా, మహిమగలిగిన రాజ్యంగా మనం నిత్యత్వంగా చూసి, ఎవరైతే ఈ రాజ్యాన్ని పొందుకోలేదో వారు నిజంగా గుండెని బ్రతుకు నడుస్తారని ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవటం ఎంతైనా అవసరం. కాబట్టి పరలోక రాజ్యం దాని ప్రారంభం ఎలాంటిదంటే చాలా చిన్నది, చాలా చిన్నది. అయితే అదే పరలోక రాజ్యం దాని ముగింపు ఎలా ఉంటుందో, ముగింపు అనటం కరెక్ట్ కాదు కానీ మీరు అర్థం కావడం కోసం అంటున్నాను, దాని వృద్ధి, దాని ఎదుగుదల ఎలా ఉంటుందో అని మాట్లాడుతున్న మాటలో మనం నిజంగా ఆలోచించ చేయాలి.
మత్తయి సువార్త 13:31 చదివితే ఈ మాటలు మనకు బాగా అర్థం అవుతాయి. మరియు ఆయన మరొక ఉపమాన వార్త చెప్పారు. పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆ గింజలు పోలి ఉన్నది. అవి విత్తనములు అన్నింటిలో చెల్లిదే గాని తిరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు ఎందు నివసించినంత చిట్టదును విత్తనం చిట్టదును అన్నాడు. కాబట్టి ఆవగింజలాగే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారని, ఆవగింజలాగే సంఘం ఉందని వాక్యాల ద్వారా మనం గ్రహిస్తున్నాం. అయితే లోకానికి జరిగే నేను ఇలా అంటాడు 32వ వచనంలో, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల నుండి నివసించడానికి, ఆకాశ పక్షులకి అది నివాస స్థలముగా ఆశ్రయ స్థలముగా నిలబడుతుంది ఆ చిన్న ఆవగింజు అంటున్నాడు కదా. ఈ మాటను మనం ఆధారం చేసుకుంటే అవును, పరలోక రాజ్య సంబంధులు ఎన్ని మేలు పొందుకుంటారు, ఎంత ధన్యులో పరలోక రాజ్య సంబంధులు, ఎంత ధన్యులో మనం నిజంగా మన భాగ్యం ఎంత గొప్పదో. అందులో మేలుంది, దాని ప్రారంభం చిన్నదే గాని దాని వద్దకు వచ్చిన వారికి అది ఆశ్రయము, అది మేలు అని నేను తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇలా చెప్తే మీకు అర్థమవుతాను, ఆయన దగ్గరికి వస్తే మనకున్న అవసరం తీరుతాయి, ఆయన దగ్గరికి వస్తే మనకున్న అక్కమ తిరిగిపోతాయి, ఆయన దగ్గరికి వస్తే మన జబ్బులు కుదిరిపోతాయి, ఆయన దగ్గరికి వస్తే మన పిల్లలు ఆశీర్వాదం పొందుతారు, ఆయన దగ్గరికి వస్తే మన చేతులు కష్టాలు చేతం దీవెన పొందుతుంది, ఆయన దగ్గరికి వస్తే మనం కలిగినవన్నీ కూడా సమృద్ధి అవుతాయి, ఆయన దగ్గరికి వస్తే అబ్రహాములే యోగులే మనం ఆశీర్వాదం పొందుతాం అనుకుంటే ఈ మాట అర్థమవుతుంది. అవన్నీ జరుగుతాయి కానీ ప్రాముఖ్యంగా ఈ భౌతికమైన ఆశీర్వాదాల కంటే కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఏమి పొందుకుంటాము? ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలు తెలుగు రాజ్యం ద్వారా మనం పొందుకుంటామని వాక్యం చదివిస్తుంది. రోమ పత్రిక 14:17 ఒక మాట చదువుకుందాం. రోమ పత్రిక 14:15 మనం చదివితే, 14:15 మనం చదివితే అక్కడ 17 దేవుని రాజ్యం భోజనమును కారణము కాదు గాని. దేవుని రాజ్యంలో కేవలం ఫిజికల్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, దేవుని రాజ్యం అనగానే భౌతిక విషయాల కోసం మీరు ఆలోచిస్తున్నారు అది కాదు అంటారు. దేవుని రాజ్యము భోజనము కారణము కాదు గాని మరి ఏంటట, నీతి సమాధానం ఆనందం అన్నాడు గొప్ప మాటలో. కాబట్టి ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనేకము ఆయన వద్దకు వస్తే మనం పొందుకుంటాం. ఆయన వద్ద పక్షులకి ఆశ్రయం దొరికినట్లుగానే ఆ చెట్టు వద్ద, ఆవగింజ చెట్టు వద్ద పక్షులకి ఆశ్రయం దొరికినట్లుగానే ఆయన వద్ద మనం భౌతిక పరమైన ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాం. దాన్ని ఎక్కువ చేసేటప్పుడు మంచిది కాదు, కానీ ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే మతి సువార్త 11:28-30 మనం చదివితే, మతి సువార్త 11:28-30 చదివితే మనం ఎరిగిన మాటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. ఏమిస్తారట? ఆస్తులు కాదట, ఏమిస్తారట? విశ్రాంతి, తృప్తి కలిగిన జీవితం. నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును అంటున్నాడు. మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును అంటాడు 29వ వచనంలో. మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును అంటాడు 30వ వచనంలో. మీ కాడి సుమూగా తేలికగా మారుస్తాను అంటాడు. కాబట్టి పక్షులకు ఆశ్రయం దొరికినట్టుగానే ఆ చెట్టు ఎందు మనం అనేక మేలు ఈ రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రాముఖ్యంగా నిలిచే మేలు, కరిగిపోని మేలు, కరిగిపోని మేలు గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకటి పరలోక రాజ్యం యొక్క ప్రారంభం చిన్నది, అయితే దాని వృద్ధి మాత్రం చాలా ర్యాపిడ్ గా గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ నిలిచిపోయేది అని మాటలో మనం చూస్తున్నాం. రెండు, పరలోక రాజ్యంలో చేర్చబడ్డవారు అంటే ఉండేదే సంఘం. సంఘంలో చేర్చబడ్డ వారికి ఒకటి సంఘం ద్వారా అనేక భౌతికమైన మేలు పొందుకుంటారు, రెండు నిలిచే మేలు, విశ్రాంతి, విశ్రాంతి, నీతి, సమాధానం, ఆనందం, ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలోకి వచ్చిన వారు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉపమానంలో ఉన్న ఇంకొక మాట మనం అర్థం చేసుకుంటే, విత్తువాడు ఉపమానంలో విత్తనం ఏమన్నాడైనా వాక్యము అన్నాడు. గోధుమలు బిందులు ఉపమానంలో గోధుమలు ఏమన్నాడైనా రాజ్య సంబంధులు అన్నాడు. మరి దూర ఉపమానం ఆలగింజ ఉపమానంలో ఇది ఆలగింజ అంటే ఏమని మనం అనుకుంటే బాగుంటుంది. ఏప్రిల్ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4 వచనాన్ని చదువుకుందాం. ఏప్రిల్ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4 వచనాన్ని మనం చదివితే ఇలా రాయబడింది, సర్వ శరీరులు గడ్డిని కొనినవారు, వారందరూ అంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలిను. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడ్డ సువార్త ఈ వాక్యమే అన్నాడు. కాబట్టి వాక్యము బీజంతో పోల్చబడింది, వాక్యము విత్తనంతో పోల్చబడింది. ఈరోజు మీ చేతిలో నా చేతిలో ఉన్న వాక్యం, ఈ ఉదయం కాలం మీ గృహంలో వినబడుతున్న దేవుని వాక్యం ఏమనుకున్నావు? ఇదేదో పెద్ద మేలు చేసేది కానీ కనిపిస్తుందా? ఉండదు. చాలా సార్లు లోక సంబంధమైన విషయాలకి ఎంత అందులు ఉంటాయో ఎంత అర్హత ఉంటుందో నువ్వే ఏమి లేకపోయినా చాలా అంగరంగ వైభవంగా లోకంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆత్మ విషయాలు, దేవుని విషయాలు, సంఘానికి వెళ్ళటం, సహవాసానికి వెళ్ళటం, ప్రార్థనకి వెళ్ళటం అంటే అదేదో కొత్త మాటలు పెట్టుకొని చింటి పూసుకొని లేకపోతే బంగారం అంతా నల్లో గొలుసుకుని చేతులు బొంగరాలు తగ్గించుకొని జేబులో చేయి పెట్టుకొని తిరిగేది కాదు. ఇది చిన్నగానే ఉంటుంది, కాళ్ళ మీద కూర్చోవాలి, మోకాళ్ళ ప్రార్థన, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని మాటలు వినాలి, కన్యలతో ప్రార్థన చేయాలి, అనేక మందితో కంగడార్చాలి, అవి అలాగే ఉంటాయి. అయితే నిలిచేది దేవుని వాక్యమే, నిలిచేవాడు దేవుని సంబంధే. లోకము ధనాశ గతించిపోతాయి గాని ఇక్కడ దేవుని వాక్యము ఎల్లప్పుడు నిలిచిను అన్నాడు కదా. మొదటి వ్యూహన్ పత్రిక 2:17 చూడండి. 2:17 చూస్తే లోకమును తన ఆశయు గతించిపోయినవి గాని దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచిను అన్నాడు. దేవుని వాక్యము నిలిచేది, దేవుని వాక్యము ఏ హృదయంలో నాటబడుతుందో, ఏ హృదయమును ఫలిస్తుందో ఆ వ్యక్తి నిలిచేవాడు అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 55:10-11 కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు కూడా మనం చదివితే, వర్షమును హిమమును ఆకాశం నుంచి వచ్చి అక్కడికి ఎలాగ మొలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించి వారికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుంచి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా వద్దకు మరలక అది నాకు అనుకూలమైన ధరని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను అన్నాడు. కాబట్టి దేవుని వాక్యము ఫలించేది, దేవుని వాక్యము నిలిచేది, మనకి ఆవగింజతో పోల్చబడింది దేవుని రాజ్యం. దేవుని రాజ్యానికి కేంద్రమైన దేవుని వాక్యము, ఆ దేవుని వాక్యము ఎవరిలో ఫలిస్తుందో ఆ దేవుని సంబంధి వారు నిలిచేవారు అన్న మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని రాజ్యము మరి ఇప్పుడు అంత గొప్పగా కనబడకపోయినా రేపు ఇదే గొప్పది గనక, ఇదే నిలిచేది గనక, ఇదే సర్వభూతలమంతా పర్వతమయ్యేది గనక, ఈ రాజ్యాన్ని వచ్చిన మన దాచిత ఏంటో కూడా ఇక్కడ వచ్చిన నుంచి అర్థం చేసుకోవటం మంచిది. నేను మాట చూపించి ముగించడానికి ఇష్టపడుతున్నాను. మూడు వాక్యము మత్తయి సువార్త 13:31-32 ఇలా అన్నారు కదా, పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఒకడు దాన్ని విత్తుతున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. ఒకడు దానిని విత్తుతున్నాడు అన్న మాట మనం చూస్తున్నాం. అవును, దేవుని రాజ్యంలో చేర్చబడ్డ ఆ 12 మంది 120 మంది అయ్యారు. ఆ 120 మంది 3,000 మందిని చేర్చుకున్నారు. ఆ 3,000 మంది అనేక ప్రాంతాలు చేర్చుకున్నారు. ఆ శేషమే ప్రపంచ నలుమూలత చదరి పెరిగి ఈ రాజ్యం సర్వభూతలమంతా మహాపర్వతం అవడానికి కారణమయ్యారు. కాబట్టి దేవుని రాజ్య సంబంధులుగా ఈ బాధ్యత నా బాధ్యత విత్తేవాణి బాధ్యత, ఏ బాధ్యత నా బాధ్యత విత్తేవాణి బాధ్యత. విత్తేవాడు ఎలాంటి వాడు ఉండాలంటే దర్శనం కలిగిన వాడు ఉండాలి. ఇప్పుడు విత్తనాలే లేకపోతే ఆ అరబస్త విత్తనాలే, ఆ అరబస్త విత్తనాలు చూసి ఆ ఎకరం ఫలం చూసి ఈ ఎకరం ఫలం ఎంత, ఈ అరబస్త విత్తనాలు ఎంత, ఇవి ఆ ఫలానికి ఎలాంటివి అనుకుంటే ఎంత అమాయకుడు కదా. మరి దేన్ని బట్టి విత్తున్నాడు, అతడి దర్శనం కలిగిన వాడు, అతడి భవిష్యత్ తిరిగిన వాడు. ఈ కొంచెం విత్తనాలు రేపు గొప్ప పంట అవుతుంది. ఈ అరబస్త ధాన్యం రేపు 40 బస్తాలుగా మారితే ఈ ఒక్క విత్తనంలో అనేక విత్తనాలు ఉన్నాయి. ఈ ఒక్క విత్తనం అది ఎదుగుతుంది, అది ఫలిస్తుంది, అనేక మొక్కలుగా మారుతుంది. అలాంటి దర్శనం, అలాంటి ఆశాజీవుడిగా మనం ఉండాలి. అలాంటి ఆశాజీవుడిగా మనం ఉండాలి. ఒక్క ఆత్మ ఒక్క ఇత్తనం, ఆ ఒక్క ఇత్తనం ఎంత గొప్ప వృక్షమవుతుందో అదే కదా ఉపమానం యొక్క భావం. ఆవగింజ మహావృక్షం. ఎందుకంటే ఆత్మ జీవితంలో ఒక్క ఆత్మ గొప్ప సాధన అవుతాడు. మనం అర్థం చేసుకోవాల్సిన మాట, యోహాను సువార్త 1:9 అంద్రియాని చూస్తాం. అంద్రియా యేసుక్రీస్తు ప్రభు దేవునికి యోహాను యొక్క శిష్యుడు ఇద్దరు. ఆ యోహాను శిష్యుడు ఆయన వెంబడించారు, అంద్రియా ఆయన వెంబడించాడు. అంద్రియా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఎరిగాడో వెళ్ళిపోయి పేతుని తీసుకొచ్చాడు. పేతుడిని అంద్రియ తీసుకొచ్చాడు. అంద్రియ తర్వాత కనిపించాడు ఈ పేతురే ఆ 3,000 మందికి, ఈ పేతురే ఆ 5,000 మందికి, ఈ పేతురే ఆ సంఘం విస్తరించడానికి కారకుడుగా లేకపోతే దేవుడి చేత వాడబడ్డాడు. కాబట్టి తినరా, మనం ఎలాంటి వారిగా ఉండాలంటే ఒక రైతు తన చేతిలో ఉన్న విత్తనాలు చూసి ఈ విత్తనాల్లో రేపటి గొప్ప పంటను ఊహించుకోగలుగుతాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రయాసపడుతున్న నీవు నేను రేపటి భవిష్యత్తుని మనం ఊహించుకోగలగాలి. దాన్నే దర్శనం కలిగిన సేవకుడు అంట. మనం ఎలా ఉండాలంటే చాలాసార్లు ఈ మాట నేను చెప్పగలను. ఎస్ఎస్జే పరిచర్య ఇది ప్రారంభం. చాలా చిన్న ఆవగింజ, కేవలం చిన్న ఆడియో కాన్ఫరెన్స్, కేవలం 20 మంది. ఆ 20 మంది ఈరోజు 1,000 మంది అయ్యారు. అది ప్రారంభమైన స్థలం విజయవాడ అయితే ఈరోజు అది ఆంధ్ర అంతా పాకేసింది, రాయలసీమ అంతా పాకేసింది, తెలంగాణ అంతా విస్తరించిపోయింది. దేవుని రాజ్యము చిన్న ఆవగింజ అయితే ఆ రాజ్యంలో మీరు నేను ఎలాంటి వారిగా ఉండాలంటే ఒక వ్యవసాయకుడు ఎలాగైతే ఆ గింజలో మహావృక్షాల్ని ఆ కొద్దిపాటి గింజల్లో పంటలు చూడగలుగుతాడో ప్రతి వ్యక్తిని మనం అలాగే చూడాలి. ఒక్క పేతురు గొప్ప నాయకుడైతే ఆ ఒక్క పేతుని పట్టుకున్న పేరు ఆంద్రేయ ఎందుకు మీరు కదా. కాబట్టి ఒకరే రేపు మహావృక్షం అవుతారు, ఒకరే రేపు దేవుని చేతిలో బలమైన సాధనం అవుతారన్న ఆశతో మనం ఇస్తాను, ఆశతో మనం ఇస్తాను. కాబట్టి పిల్లరా అర్థం చేసుకుందాం, మన ప్రయారిటీ ఎలా ఉండాలంటే ఒక మా చదివి ముగిస్తారు. మతి సువార్త 6వ అధ్యాయము, మతి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. మతి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదటి దర్శనండి. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని, అండ్ హిజ్ రైచియస్నెస్, ఆయన నీతిని మొదటి వెతకండి, మొదటి వెతకండి. అది చిన్నగా ఉందని నిరాశ పడుతున్నావేమో, అది ఆరోగ్యంత ఉందని చెప్పి నిరాశ పడుతున్నావేమో, అయితే ఇదే రేపు మహావృక్షం, ఇదే రేపు సర్వభూతలమంతా పర్వతం. కాబట్టి ఈరోజు నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. చాలా సార్లు ఈ రియల్ ఎస్టేట్ లోను ఈ దాని ఏమంటారు స్టాక్ మార్కెట్ లోను ఒక ప్రిన్సిపల్ వాడతారు. అందులో ఏమంటారంటే తక్కువ రేటు ఉన్నప్పుడే కొనాలి. ఎందుకు? ఇదే రేపు ఎక్కువ రేటు వస్తుంది, పలుకుతుంది. తక్కువ రేటు ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలి, చిన్నగా ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అదే రేపు పెద్దగా అయిపోద్ది కదా. అది వాస్తవం అని రీతి కదా చేస్తున్నాడు. ఆవగించలా ఉంది కదా, నీ చేతికి వచ్చేసింది కదా, నీ కడపలోకి వచ్చేసింది కదా, నీ ఇంట్లోకి వచ్చేసింది కదా, నీకు అందుబాటులో ఉంది కదా, చేయి చాసి కూర్చుకోవడం తెలుపుకోవడం తరువాయి కదా. పోగొట్టుకో, ఇదే రేపు గొప్ప ఆస్తి, ఇదే రేపు నిలిచేది, ఇదే రేపు విస్తరించేది, ఇదే రేపు మహా అసర్వభూతలం అంత మహాపర్వతం. కాబట్టి మొదట ఆయన రాజ్యం, మొదట ఆయన నీతి, ఆ రాజ్యంలో నేను నేను భారం కలిగి ఉత్తేవారుగా, భారంతో ఆ రాజ్య విస్తరణ కొరకు నిలిచేవారుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. మరో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మతి సువార్త 13:31-32, ఆయన మరి ఉపమానం వారితో చెప్పను, పరలోక రాజ్యం ఒకటి తీసుకుని తన పొలంలో విత్తిన ఆవు గింజను కూలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు ఎందు నివసించినంత చెట్టును మాటలను ప్రభు మన విడిగిరిలో పరింప చేయను గాక. ఆమె
చక్కటి వాక్యాన్ని అందుకరాలకి ప్రత్యేకమైన వందనాలు. నిజంగా ఆరంభం చిన్నది, అది దినదినాభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచాన్ని శాసించేంత పెద్దదిగా తయారైంది. చెందిన వాళ్ళారా, ఆరోగ్యంలోని అద్భుతమైన రహస్యాలను తనంతో పోల్చి చూపించి ఆయన ప్రణాళికను మన ముందు విశదపరిచిన మహేష్ గారికి సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో తాది యొక్క పరిచయను, తాది యొక్క కుటుంబం గురించి, ఇంకా మనం ఎంత భారభరితమైన సహాయకులుగా తారు కోసం మనం దేవుడి కోసం పనిచేయాలో ఎదిగిన వారమై ప్రేరేపించబడిన ప్రొఫెసర్లు, ప్రేరేపించబడిన సహోదరులు ప్రార్థన చేయవలసిందిగా సమయాన్ని తీసుకుంటారు. తప్పించుకోండి వారి సమయాన్ని తీసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడైన దాని గల తండ్రి, ఇటు స్థితులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అల్పులమైన మమ్మలను ఎంతగానో ప్రేమించి కనికరించి మీ కృపాని కనికరము మీ వెలుగుని ప్రసన్నత మాకు వచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదో ప్రభా మరొక దినాన్ని మీరు నాకు ప్రభా మరి తండ్రిని నిలిచినందుకు వందనాలు. ఏకూ జామును లేచి ప్రార్థించమన్నా అనేక మంది ప్రభా మరి తండ్రి బైబిల్ గ్రంథంలో ఏకూ జామును లేచి ప్రార్థించి అద్భుతంగాను కృపను కనికలు పొందుకున్నారు నాయన. ఇదిగో తండ్రి నువ్వు ప్రేమించి ఇచ్చిన యొక్క ప్రభావ పరిచర్యను ప్రభా నీ నాన్న మైనార్థమే తండ్రి, నేను గణపరచడానికి నేను నయనపరచడానికి నేను ఆరాధించడానికి నేను స్థుతించడానికి అయ్యా నీ నామానికి మహిమకరణను అయ్యా మరి తండ్రి. ఇదిగో పోలీసు కుటుంబాల ప్రభా ప్రతి కుటుంబాల ప్రభాని సన్నిధికి వచ్చి వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రభా ఉన్నప్పటికీ తండ్రి ఆ యొక్క ప్రభా విశ్వాస యాత్రలో ఈ ప్రయాణాలను తండ్రి అయా మరి జీవితాలు ప్రభా ఎన్నో ప్రభా ఆటంకాలు కూడా ఉన్నప్పుడు తండ్రి నిన్ను వెంబడిస్తే అవన్నీ ద్వారాలు తెలుసుకుని సమాధానము శాంతి నెమ్మది ప్రభా మాకు కలుగుతుందని అయా మరి ప్రభా మీ కుమారుడు ద్వారా ప్రభు అద్భుతమైన పరీక్షలను మీరు స్థాపించి ఈ రీతిగా ప్రభా మరి తండ్రి ముమ్మార్లు ప్రార్థించమన్నావు. అటు రీతిగా ఉదయం మధ్యాహ్నము సాయంత్రము మీ పరిచర్యను ప్రభా కొనసాగిస్తుండగా ప్రభా నీ కృపలో నీ జ్ఞానములు తండ్రి అయా అద్భుతమైన కృపలేని వెలుగుని ప్రభా మీరు మాతో ఉంచుతున్నందుకు వందనాలు. అయా నీ ప్రభాని కుమారుని ప్రభు ఉదయం ప్రభా నీ సన్నిధానంలో ప్రభా మరి తండ్రి అద్భుతమైన ప్రభా వాక్యములు అయా మరి తండ్రి మీరు అందించినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని నీ నామానికి మహిమకరంగా ప్రభా ఆవగించంత విశ్వాసం ఉంటే మీరు పరలోకానికి వారసులు అవుతారని అయా మరి తండ్రి మీ లేఖనాలు సెలవుచ్చిన రీతిగానైనా అటు విశ్వాసము ప్రతి ఒక్కరిలో ప్రభా నాటబడి అయా మరి తండ్రి చిన్న మొక్క ప్రభా చిన్న ఆవగించ విశ్వాసము ద్వారా తగిలించి అభివృద్ధి పొంది పెద్ద వృక్షమై అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందిని ప్రభు నీ సన్నిధానంతో నడిపించి బిడ్డలుగా అటు విశ్వాసము నమ్మకము అయా నీ సన్నిధానంలో ఉంచి అయా నాటబడిన ప్రభు యొక్క వాక్యములు అయా మరి తండ్రి చల్లించండి పెద్ద వృక్షము అని అనేక మందిని తట్టి తిరిపే వాక్యాన్ని మీరు దయచేయమని అయా నీ కుమారుడి ప్రభాని మరి ప్రభా సినిమాచాటును మరుగుపరిచి అద్భుతంగా ప్రభుని వాడుకుంటున్నందుకు వందనాలు. అయా నీ కుమారుడి ప్రభా అయా ప్రయాణాల్లో అయా నీ తోడు నీ సహవాసం నీ కృప నీ సన్నిధానము దయచేయండి ఇచ్చిన కుటుంబంలో అయా భార్యను బిడ్డలను తల్లిదండ్రులను అత్తమామలను బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా నీ కృపను బలపరచండి ఇంకా నీ శక్తిని దయచేయండి బలము దయచేయండి నీ వాక్కును ఇంకను ప్రభు అయా అద్భుతమైన జ్ఞానమును దయచేసి అయా అనేక మందిని ప్రభు ఆనాడు తండ్రి ఎలిజబెత్తి జకర్య పుట్టిన కుమారుడు అయా తల్లిదండ్రులను సంతోషపరిచాడు అనేక మంది తల్లిదండ్రులను నీటి తిరిపాడు అయా అతి బలమైన ప్రభా మరి తండ్రి యోహాను వలె అయా అలాగే ప్రభు మరి తండ్రి అద్భుతమైన అయా శవలను పౌనుగా మార్చిన గొప్ప దేవుడు అవుతండ్రి అయా మరి తండ్రి ఎన్నో ప్రాంతాలు తండ్రి ఆనాడు పౌలు గారు ఎట్టి రీతిగా పరిచయను కొనసాగించాడు తన పరుగును తెగుముట్టించాడు అయా మరి తండ్రి అతి విశ్వాసము అతి నమ్మకంలో అయా బలమైన ప్రభా అయా మనం శక్తిని పొందుకుని గొప్ప నాయకునిగా ప్రభా మీరు ముద్రించి అయా మరి తండ్రి పోలీసు కుటుంబాలే కాదునైనా అనేకమైనటువంటి ప్రభా మరి తండ్రి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేక మందిని పురిగొలుపుతూ ఆ హృదయాలను మండిస్తూ అయా మరి తండ్రి అటు ఫైర్ సర్వీస్ అయినా ప్రభు అలాగే తండ్రి మరి తండ్రి అనేకమైనటువంటి ప్రభా మరి తండ్రి మరి తండ్రి ఎన్నో ప్రభా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆయన అయా మరి తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ వారు ప్రభా ఇటు రీతిగా ప్రభాని యొక్క ప్రభాన్ని వెంబడించడానికి అయా పని చర్యలు కొనసాగించడానికి వారి కుటుంబాలు కట్టుకోవడానికి కావలసిన ఉన్నతమైన ప్రభా నీ కృపను నీ ప్రణాళికను ప్రభా మరి తండ్రి నీ కుమారుడికి దయచేస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా మరి తండ్రి ఇదిగో ప్రభా ఉదయం నుండి అయా మీరు ప్రభా నీ నామ మహిమాతము తండ్రి ప్రాణము ప్రార్థన నుండి పాటల ద్వారా వాక్య ధ్యానం ద్వారా ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఇచ్చినందుకు వందనాలు అయినా ఇదిగో ప్రభు ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి కుమారుని కుమార్తెను వారి కుటుంబాలను ఎన్నుకొని బలపరిచి స్థిరపరిచి అనేక రాళ్ళమంది వచ్చి నిన్ను స్థుతించి ఆరాధించి నిన్ను వెంబడించి భాగ్యాన్ని దయచేయమని వారి కుటుంబాలను కట్టుకుని మమ్మల్ని తగ్గించుకుని నామాన్ని కనపరిచి భాగ్యాన్ని దయచేయమని అయా మరి తండ్రి వాక్యము ప్రభుత్వం వాక్యమును వారే హృదయాల్లో పలించి అయా నీ నామ మహిమార్థమే తండ్రి శాతాన్ని దొంగిలించకుండా అయా మరి ప్రభా మేము మీ సన్నిధికి వచ్చి మాలో ఉన్న ప్రభా ప్రతి విధమైన అయా దురాత్మ శక్తి బంధకులను విడుదల దయచేసి మాలో ఉన్న కోపం క్రోధం ఐశ్వర్య ద్వేషం పగ సమస్తమును విడిచిపెట్టి మీకు మాకు అడ్డుకున్న ప్రతి గోడను తొలగించి విశ్వాసముతో నమ్మకముతో నిరీక్షణతో మీ సన్నిధానములో ప్రార్థించే భాగ్యాన్ని వాక్యం ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అయా మరి తండ్రి మీ కుమారుని ప్రభా మీ యొక్క సినిమా సత్యం మెరుగుపరిచి ఇంకను ఉన్నతమైన జ్ఞానములు పొందుకుని అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ మీ సన్నిధికి నడిపించే భాగ్యాన్ని దయచేయమని అటు జ్ఞానం అటు కృపను అటు అయా మరి తండ్రి ఆరోగ్యమును ఘనమైన శక్తిని పొందుకుని మీ నామం మీ మాధ్యమే నిన్ను గణపరిచింది మహిమపరిచింది ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రార్థనలో మా ఆలోచనలో మా తలంపుల్లో అయా తప్పులుంటే క్షమించి మమ్మల్ని తగ్గించుకుని నామను గణపరిచే భాగ్యాన్ని దయచేయమని అయా దీనుడైనా దరిద్రుడైనా ఈ యొక్క సమయాన్ని మీరు మధ్యించినందుకు వందనాలు స్థితులు సూత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 వందనాలు సార్
వందనాలండి చక్కని ప్రార్థన చేసిన ప్రేమ్ కుమార్ గారికి సార్ గురించి అన్ని అంశాలు చెప్పుకున్న ప్రేమ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఇప్పుడు మొదటి విజ్ఞాపన ప్రార్థనగా విజ్ఞాపన మొదటి ప్రార్థనగా శ్రీ విజయబాబు గారు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇందులో అంశాలు ఉమ్మడి హైదరాబాద్ నెరప్పూర్ రంగారెడ్డి మూడు జిల్లాలు ఆత్మీయ అన్ని అంశాలను చక్కగా ప్రార్థన చేయాల్సిందిగా విజయబాబు గారికి సమాధానం.
సరే అందరు కూడా ఉన్నారు సార్
అందరం తీసుకోండి.
దయచేసి ఆన్లైన్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమలో నుంచి కలిగించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రసిద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన అన్న వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి. ఆకాశాన్ని సింహాసనంగాను భూమిని పాత పెట్టిన తీసుకున్న గొప్ప దేవ నీకే స్థితులు స్తోత్రాలు. దేవా గడిచిన కాలమంతటిలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి బ్రతికిచ్చిన ఆయన, ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ రీతిగా మేమందరం కూడా కూడుకుని నిన్ను ఆరాధించడానికి నేను నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ చేస్తూ తెలుస్తూ ఉంటాం తండ్రి. దేవా యోగ్యత లేని వారు, ఏ అర్హత లేని వారు తండ్రి. దేవా మీ మహాకృపను బట్టి మీ ప్రేమను బట్టి తండ్రి నాయన మేమందరం కూడా నాయన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా నాయన నిన్ను ఆరాధించడానికి మాకు ఇంత ప్రేమ చూపించి మా మీద నాయన ఇదిగో తండ్రి ఇలా ఈ రీతిగా కూడుకుని నిన్న యుధకాలంలోనే ఆరాధించడానికి ఆయన ఎంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారో తండ్రి, దాన్ని బట్టి మీకు ఇస్తూ తెలుస్తూ తండ్రి. దేవా ఇదిగో నాయన నాకు ఇచ్చినటువంటి మూడు రాష్ట్రాలు మూడు జిల్లాలను బట్టి తండ్రి దేవా నన్ను ప్రార్థించమని నాయన విజ్ఞాపన నాకు ఇచ్చారు దేవ తండ్రి. నాయన దాన్ని బట్టి మీకు ఇస్తూ తెలుస్తూ తండ్రి. దేవా ఇదిగో నాయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని తండ్రి, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా తండ్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తండ్రి, దేవా ఈ మూడు జిల్లాల్లోనైనా ఇప్పటికి ఇంకా నాయన అక్కడ కాన్ఫరెన్స్లు జరగలేదని, ఇదిగో నాయన ఇంకా అక్కడ ఎస్ఎఫ్జ పరిచర్యలు నడవట్లేదు అన్నటువంటి వార్త విన్నాం తండ్రి. దేవా ఎంత బాధాకరమైన విషయం తండ్రి, నాయన ఎంత చింతించవలసినటువంటి విషయం దేవా తండ్రి. ఇదిగో నాయన ఉన్న దగ్గర దగ్గర 23 జిల్లాలలోనైనా నీ పరిచర్య జరుగుతూ తండ్రి వాక్యాన్ని దగ్గర కానీ మేమునైనా వాక్యానికి దగ్గర ఎటువంటి భాగ్యాన్ని మాకు ఈ యొక్క పరిచర్య ద్వారా నడుస్తున్నప్పటికీ తండ్రి, లేవా ఈ 3 జిల్లాల్లోనైనా ఇంకా ఇప్పటికీ కూడా నాయన నీ పరిచర్య నడవట్లేదన్నప్పటికీ ఎంతో బాధపడుతున్నాం దేవా తండ్రి. నాయన అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని నాయన నాయన తండ్రి మీరు దర్శించండి నాయన, నాయన వారి హృదయాలను ప్రేరేపించండి నాయన, మీ కృప చూపించండి, కరుణ చూపించండి, కటాక్షాన్ని చూపించండి తండ్రి. దేవా నాయన ఉన్నటువంటి వారు కూడా నాయన మా సహోదరులే తండ్రి, ఆ జిల్లాల్లో ఉన్నవారు తండ్రి, నీ మాటలు కరువై నాయన ఇంకా లోకం వైపులో తిరుగుతూ ఉన్నారు తండ్రి. దేవా అక్కడ కాన్ఫరెన్స్ జరగడానికి మీ కృప చూపించండి తండ్రి. దేవా ఇదిగో నాయన ఉన్నటువంటి హోమ్ గార్డ్ నుంచి నాయన ఉన్నత అధికారుల వరకు నాయన వారి హృదయాలను ప్రేరేపించమని ప్రాధాన్యపడి వేడుకుంటున్నాను దేవా తండ్రి. ఇదిగోనైనా మారు మనసు పొందడానికి మీ కృప చూపించండి తండ్రి. దేవా ఇదిగోనైనా అక్కడ ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారో తండ్రి, వారిని అందరినీ కూడా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రతి మారు కూడా ఇప్పుడు వేడుకుంటున్నాను తండ్రి. దేవా ఇదిగోనైనా ఎవరైతే ఇంకా అక్కడ బాప్తీసం తీసుకున్నారో తండ్రి, ఓంకార్ నుంచి ఉన్నత అధికారుల వరకు తండ్రి, దేవా ఇదిగోనైనా దాన్ని అంత వరకు కాపాడుకోలేక నాయన ప్రతిరోజు ప్రతి దినము నాయన నీ మాటలు వింటేనే దానిని మేము కాపాడుకోగలమంటే విషయాలు విరిగి ఉన్నాం తండ్రి. తండ్రి దేవాకుండా మూడు జిల్లాలు నాయన దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ మాటలకి లోబడి బ్రతకడానికి వారికి దయ చూపించమని తండ్రి, నైనా మీ కృప చూపించమని బ్రతిమాలి ప్రాధేయపడి వేడుకుంటున్నాను తండ్రి. దేవా ఇదిగోనైనా ఆ జిల్లాల్లోనైనా ఇంకానైనా అటువంటి అక్కడ ఇంకా మాది మాటలు ప్రకటింపబడడానికి నేను ద్వారాలు తెరవమని ప్రాధేయపడి వేడుకుంటున్నాను తండ్రి. దేవాలయంలోనైనా అక్కడ ఇంకా ఎంతమంది అయితే నాయకులు లేపడానికి మీ కృప చూపించండి తండ్రి. దేవాలయంలో నాయకులు లేకనైనా ఆ జిల్లాలు ఇంకా కాన్ఫరెన్స్ నడవట్లేదు తండ్రి. దాన్ని బట్టి మేము ఎంతో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం తండ్రి. దేవా మీ కరుణ చూపించండి దేవా తండ్రి. ఇదిగోనైనా అక్కడ నాయకులు లేకనైనా ఇది ఇప్పటి వరకు జరుగుతున్న జిల్లాల కన్నా అత్యధికమైన నెంబర్స్ రావడానికి నాయన అక్కడ బలంగా వాడబడడానికి మీకు రూప చూపించండి తండ్రి. అన్ని జిల్లాల కన్నా మొదటి జిల్లాలుగా ఉండే జిల్లాలుగా నడిపించమని ప్రాధాన్యపడి వేడుకుంటున్నాను దేవ. ఇదిగోనైనా కాన్ఫరెన్స్ జరగడానికి నాయన అక్కడ సహకారాన్ని ఆయన అక్కడ మా యొక్క తోటి సహోదరులని హృదయాలను లేపమని నాయన తట్టమని ప్రాధాన్యపడి వేడుకుంటున్నాను తండ్రి. ఎంత బాధాకరమైన విషయం ప్రభు, ఇంకా ఇప్పుడు వరకు అక్కడ ఇంత టెక్నాలజీ వచ్చి అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు కానీ ఆయన చెడిపోతున్నారేమో కానీ తండ్రి, ఇది టెక్నాలజీని ఉపయోగించుకుని తండ్రి ఈ రీతిగా మేమందరం కూడా నాయన ఈ మాటలలో లోబడడానికి ఎంతో చక్కగా మాకు ఇంత టెక్నాలజీ నడిపిస్తున్నారు తండ్రి. అదే రీతిగా నైనా మూడు జిల్లాలను కూడా నాయన మీ తప్పులో జ్ఞాపకం చేసుకుని నడిపించండి తండ్రి. దేవాలయంలోనైనా తండ్రి దేవా ఇప్పుడు ఇంకా నాయన అట్టడుగు జిల్లాలుగా ఉండిపోయి అంటే ఎంత బాధాకరమైన విషయం తండ్రి. దేవాలయంలోనైనా మీ కృప చూపించి నడిపించమని బ్రతిమాని ప్రాధేయపడి వేడుకుంటే యొక్క ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. భారతమైన ప్రార్థన చేసిన విజయబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు విజ్ఞాపన రెండో విజ్ఞాపనగా సిసా గారు ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆ డిపార్ట్మెంట్ రక్షణలోకి అనేకులు అక్కడ కూడా ఈ పరిచయంగా జరగటానికి సహోదరులు రక్షింపబడటానికి చెప్పి ప్రార్థన చేయవలసిందిగా సాకు సిసా గారికి సమయాన్ని ఇస్తున్నాం. సిసా గారు చూసుకోండి.
ప్రార్థించుకుందాం. ఏపీ గురించినట్లయితే దేవుడి సాధనలు ఎదుట సాగిల పడి విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవమును మా యొక్క విశ్వాసము ద్వారా చూరగొలుచు ఉన్నటువంటి గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదివార దినమంది ప్రభు ఆయన నీ కృప ద్వారా ప్రభు మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ప్రభు ఆయన నీ యొక్క పాదముల ఎదుట ప్రభు మమ్మలను చేర్చి ఆయన నీ కొరకు ప్రార్థించేటటువంటి గొప్ప అవకాశాన్ని దయచేసి